Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం అర్జ గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం April 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. నేటి కార్యక్రమంలో మనం కిందటి గురువారం చెప్పుకున్న చైత్రమాసం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, అలాగే చైత్రమాసంలో వచ్చే పండుగలు, అవి జరుపుకునే విధానం గురించి శ్రీరామనవమి వరకు చెప్పుకున్నాము. ఆ తర్వాత మనం చైత్రమాసంలో ఏ ఏ పండుగలు జరుపుకుంటాము, అవి ఎలా జరుపుకుంటాము, అవి జరుపుకోవడం వెనుక గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకుందాము. ఈ చైత్రమాసం అంటేనే వసంత ఋతువుకి స్వాగతం పలుకుతుంది. వసంత ఋతువు అంటేనే సర్వాంగ సుందరమైన ఋతువు. ఈ వసంత ఋతువు పేరు చెప్తేనే మనసు పులకించిపోతుంది. మరి ఈ వసంత ఋతువులో మనం చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ 9 రోజులు కూడా వసంత నవరాత్రులు ఒక వేడుకగా జరుపుకుంటాము. ఈ వసంత నవరాత్రులు ఎందుకు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము, ఈ చేసుకోవడం వెనుక గల కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వసంత నవరాత్రుల గురించి చెప్పాలంటే వసంత ఋతువుకి గల ప్రత్యేకతల గురించి చెప్పాలి. ఈ వసంత ఋతువు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, అందులో కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓ పక్క పగలంతా చురుక్కుమనే సూర్యుడు, మరో పక్క రాత్రి అయ్యేసరికి వీచే చల్లని గాలులు వరసి వసంత నవరాత్రుల వైనమే వేరు. శిశిరంలో ఆకులు రాల్చి చైత్రంలో చిగురించిన చెట్లన్నీ ఆ గాలికి తలలూపుతూ ప్రతి గాలి పైరగాలేనని అనిపిస్తూ ఉంటే, చైత్రమాసానికి ముందుగా వచ్చిన మాఘ ఫాల్గుణాల్లో పెళ్ళైన, కొత్తగా దాంపత్య జీవితంలో కడుగిడిన జంటల పరిస్థితిని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రకృతితో మమేకమై జీవించే మనిషికి ఋతువులే పండుగలు. ఏ ఋతువు విశేషాలు ఆ ఋతువుకే ఉన్నా, 6 ఋతువుల్లోనూ వసంతానిది కొంచెం ఎక్కువ ప్రత్యేకత కల ఋతువు. ప్రకృతి క్యాలెండర్కి తోడు మనిషి రూపొందించుకున్న క్యాలెండరు జత కలిసి వసంతాన్ని మధుర జ్ఞాపకాల మాలగా మారుస్తాయి. వసంతం సంతోషానికి మరో పేరు. కొత్త సంవత్సరానికే కాదు, మరెన్నో విషయాల్లో కొత్తదనానికి శ్రీకారం చుట్టే సమయం ఇది. కోయిలమ్మల పాట కచేరీలాగా వినిపిస్తూ ఉంటే, లేలేత మావిడాకుల తోరణాలు స్వాగత గీతికలు పాడుతూ ఉంటే, చీకటి తెర తీసుకొని వచ్చే సూర్యుడు నెమ్మదిగా తన ప్రభావం చూపడం మొదలు పెడతాడు. సాయంత్రం అయ్యేసరికి పెళ్ళిళ్ళ సందడి, తెల్లవారుజామునే గృహప్రవేశాల హడావుడి. వసంతం వచ్చిందంటే ప్రకృతికే కాదు, మానవాళికి నిత్యం పేరంటమే. వీటన్నిటి మధ్య విజయమే లక్ష్యంగా పిల్లల పరీక్ష సందడి మొదలైపోతుంది. ప్రతి పరీక్ష వారికి మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేదే కదా. కనుక పిల్లలందరూ కూడా వారి వారి పరీక్షల్లో చక్కటి మార్కుల్లో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుందాము. పిల్లలు బాగా చదివి పరీక్షల్ని బాగా రాయండి. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయడం మొదలుపెట్టండి. ఇక మళ్ళీ కార్యక్రమంలోకి వెళ్దాము. వసంత నవరాత్రుల వేడుకలు ఎల్లడల భక్తి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో శరన్నవరాత్రుల్లాగే చైత్రంలోనూ వసంత నవరాత్రులు జరిపి దుర్గామ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు. వసంత ఋతువులో దేవీ నవరాత్రుల ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఉత్తరాదిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. పూర్వం కోసలని పరిపాలించే వీరసేనుడనే రాజు యుద్ధంలో ఓడిపోవడంతో ఆయన వారసుడైన సుదర్శనుడు తల్లితో కలిసి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతాడు. అక్కడ బీజాక్షరం ఉచ్చరించడం ద్వారా దేవి యొక్క అనుగ్రహాన్ని తద్వారా ఆయుధ శక్తిని సమకూర్చుకుంటాడు. అతడి గురించి విన్న వారణాసి మహారాజు తన కుమార్తె శశికళను ఇచ్చి అతనికి అంటే సుదర్శనుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కోసల రాజ్యాన్ని తిరిగి వశపరచుకోవడానికి సుదర్శనుడికి సహాయపడతాడు. ఆయుధ శక్తినిచ్చి తోడ్పడిన దేవికి ఘనంగా పూజలు చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు సుదర్శనుడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై ఏటా నాకు వసంత నవరాత్రులు నిర్వహించాలని ఆదేశించి అదృశ్యమవుతుంది. అప్పటి నుండి వసంత ఋతువు రాగానే దేవి నవరాత్రులను వేడుకగా జరపటం ఈనాటికి ఆచారంగా మారింది. సుదర్శనుడి వారసులే రామలక్ష్మణులు అని చెప్తారు. రామ జన్మదినం కళ్యాణ వేడుకలు కూడా ఈ వసంత నవరాత్రుల్లో భాగంగానే వస్తూ ఉంటాయి. వసంత ఋతువు 2 నెలలు ఎన్నో వేడుకలకు నెలవు. వాటికి తోడు పరవశింపచేసే వసంతయామిని, వెండి మబ్బుల అజలేని వినీలాకాశము, చల్లని వెన్నెల వెలుగులు, మత్తెక్కించే మల్లెపూల పరిమళాలు వసంత నవరాత్రుల సోయగాలకు పరవశించని వారుంటారా? అందుకే ఈ వసంత ఋతువులో ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి జీవితం ఒక అందమైన పాటలాగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కోయిలమ్మ ఊసులు చెప్పాలన్నా, ప్రకృతి పరవశంతో ముస్తాబు అవ్వాలన్నా, రసాలూరే మామిళ్ళు నోరూరించాలన్నా, మల్లెలు తమ పరిమళాలతో మత్తు చల్లాలన్నా వసంతుడికి స్వాగతం పలకాల్సిందే, అతడి తోడు మనకు కావాల్సిందే. అలాంటి వసంతుడికి స్వాగతం చెబుతూ తెలుగులో వీళ్ళు జరుపుకునే పండుగే ఈ వసంత నవరాత్రులు 9 రోజులు కూడా. ఇది ఫ్రెండ్స్ వసంత నవరాత్రుల యొక్క ప్రత్యేకత, వాటి జరుపుకోవడం వెనుక గల పురాణ గాథ. ఇది కాక చైత్రశుద్ధ ఏకాదశిని సర్వ ఏకాదశిగా జరుపుకోవడం ఒక ఆచారంగా ఉంది. ఇది విష్ణుమూర్తికి సంబంధించిన పండుగ. ఏకాదశి అంటేనే ప్రతి ఏకాదశి కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. ప్రతి ఏకాదశి విష్ణువుని పూజించే రోజే. కానీ ఈ చైత్ర ఏకాదశి నాడు విష్ణువుని పూజించడం ఎందుకు చేస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మన భరతభూమి పుణ్యభూమి, భక్తికి భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, పుత్రదా ఏకాదశి, సర్వ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరించబడుతోంది. ఈ చైత్రశుద్ధ ఏకాదశిని సర్వ ఏకాదశి అని ఆ పేరుతో మనం జరుపుకుంటాం. ఏకాదశి రోజున కర్షకులు పూజ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈవేళ తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు ఏవైనా ఈవేళ చేస్తారు. వాళ్లను ఈవేళ పనిలోకి రమ్మని ప్రత్యేకంగా చెప్తారు. కొత్త ఒప్పందాలు ఏవైనా ఈవేళ కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. మరే మార్పు చేర్పులు అయినా ఈ తెలుగు ఏకాదశి నాడు చేపడతారు. ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ఆ నైవేద్యంగా సమర్పించిన ఆ నూరిన జొన్న పేలాలు బెల్లం కలిపి నూరిన ఆ దాన్ని ప్రసాదంగా దేవుడికి సమర్పించిన దాన్ని ప్రసాదంగా వీళ్ళు తీసుకుంటారు. ఏకాదశి నాడు ఈ పేల పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. ఏకాదశి ముఖ్యమైన పండుగ దినంగా భావించి ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక గారెలు బూరెలు లాంటి పిండి వంటలు ఏవి చెయ్యరు. కొన్ని ప్రాంతాల్లో కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు. పండ్లు మాత్రమే వాళ్ళు సేవిస్తారు. ఉపవాసం ఉన్నవాళ్ళు పండ్లు మాత్రమే సేవించి నేతితో పాయసం వండి ప్రసాదంగా దీన్ని పంచుతారన్నమాట. అలాగే ఈ సర్వ ఏకాదశి గురించి మరికొంత సమాచారం తెలుసుకునే ముందర తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి, వింటూనే ఉండండి. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా సర్వ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు తాము పండ్లు మాత్రమే సేవించి ఉపవాస దీక్షను చేసినప్పటికీ స్వామివారి పూజ చేసి నేతితో వండిన పాయసాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టడం చేస్తారు. అలాగే సర్వ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసిన వారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్తారు. విష్ణు సహస్రనామాన్ని రోజూ పఠించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయం కావడంతో పాటు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తారు. ఇంకా విష్ణు సహస్రనామాలను చదివినా ఒకవేళ చదివే పరిస్థితుల్లో లేకపోతే కనీసం విష్ణు సహస్రనామాలను విన్నా కూడా ఈతి బాధలు సులభంగా తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇంతేకాకుండా ఈ సర్వ ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతాన్ని కనుక ఆచరిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా మీరు కూడా ఈ ఏకాదశి అంటే చైత్రశుద్ధ ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండి ఆ రోజు వీలు అయితే మీకు సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకోండి. ఒకవేళ వీలు కాదు అనుకుంటే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోలేకపోయినా మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసుకున్న శుభం చేకూరుతుంది అనేసి చెప్తున్నారు. కనుక ఒకవేళ మీరు పారాయణ చేసుకోలేకపోతే చదివినా కూడా ఫలితం అంతే ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. కనుక మీరు ఈ విధంగా ఆ స్వామివారి కృపకి పాత్రులవ్వండి. ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే అనారోగ్యంతో ఉన్న అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మందులు వేసుకోవాలి. కనుక అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉపవాసం ఉండొద్దు. ఎందుకంటే మన హిందూ శాస్త్రాలు ఏవి కూడా ఉపవాసం బలవంతంగా ఉండమని చెప్పటం లేదు. స్వామివారికి మనం అంతఃశుద్ధి ముఖ్యమనే చెప్తారు ఏ దేవుడికైనా సరే. కనుక మీరు ఉపవాసాలు కఠిన ఉపవాసాలు చెయ్యలేకపోతే మాత్రం ఎవరూ ఉండొద్దు. దయచేసి ఆరోగ్య సమస్యల్ని కోరి తెచ్చుకోకండి. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోలేకపోయినా కనీసం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. అది కూడా వీలు కాదు అనుకుంటే మనకి ఈ రోజుల్లో యూట్యూబ్లోనో లేదు అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, లేదు అంటే ఇంకా వేరే ఆ సీడీల రూపంలో కూడా విష్ణు సహస్రనామాలు దొరుకుతున్నాయి. కనుక వాటిని మీరు డౌన్లోడ్ చేసుకునో ఆ సీడీ రూపంలోనో కనీసం ఆడియో అయినా వినండి. వింటే వేరే ఎవరినైనా చదివే వాళ్ళు ఉంటే చదివించుకొనైనా వినండి. వింటే కూడా మనకి బాధలన్నీ తొలుగుతాయని చెప్తున్నారు. కనుక ఈ విధంగా మీరు చేసి ఆ స్వామివారి కృపకు ప్రీతిపాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోరికలన్నీ నెరవేరి మీకు శుభం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే చైత్రమాసంలో మనకి మరొక పర్వదినం ఏకాదశి వెళ్ళిన మర్నాడు అంటే చైత్రశుద్ధ ద్వాదశి నాడే వామన ద్వాదశి అనే పర్వదినం వస్తుంది. ఈ పేరు వినగానే మీకు అర్థమవుతోంది ఇది వామన అవతారానికి సంబంధించిన పర్వదినం అని. ఇది వామన ద్వాదశి అంటే ఏంటి, ఇది ఎందుకు చేసుకుంటాము అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వామనుడినే త్రివిక్రముడు అనే పేరుతో కూడా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో వామనావతారం 5వ అవతారం. వామనుడు అదితికి పుత్రుడిగా జన్మించి బలిచక్రవర్తి దగ్గర నుండి 3 అడుగుల నేలను దానంగా అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా 2 అడుగులతో వ్యాపించి 3 అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ బలిని రాజుని చేసి తనకు తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా ఉంటూ ఉంటాడు. వామనుడు అనగానే తెలుగువారికి పోతనగారు రచించిన భాగవతంలోని ఇంటింతై వటుడింతై అనే పద్యం గుర్తురావడం అనేది చాలా సహజం. ఇంత గొప్ప చరిత్ర గల వామనుడి యొక్క అవతార విశేషాలు అంటే అతని జన్మ వృత్తాంతం అది అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడిపోయిన బలి చక్రవర్తి రాక్షస గురువైన శుక్రాచార్యుల దయవలన బతికి ఆ గురువు చేసిన ఉపదేశంతో విశ్వజిత్ అనే యాగం చేసి బంగారు రథాన్ని, మహాశక్తివంతమైన ధనుస్సును, అక్షయ తుణీరాల్ని, అలాగే కవచాన్ని, శంఖాల్ని పొందుతాడు. ఇక్కడ అక్షయ తుణీరాలు అంటే ఒకవేళ ఎవరికైనా అర్థమవకపోతే చిన్న వివరణ ఇవ్వదలిచాను. అక్షయము అంటే క్షయము లేనిది, క్షయము అంటే నాశనం అంటే తరిగిపోనిది, అక్షయము అంటే తరిగిపోనిది, తుణీరము అంటే అమ్ముల పొది. అమ్ముల పొది అంటే మీరు పురాణ గాథలకు సంబంధించిన ఏదైనా సినిమాలు చూసినట్టయితే, లేదు చారిత్రక కథలకి, జానపద కథలకి సంబంధించిన పాతకాలం సినిమాలు ఏమైనా చూసినట్టయితే, మీరు బాణాలతో యుద్ధం చేసే సీన్లో మీకు వెనకాల వీపుకి కట్టుకొని ఒక పొది ఉంటుంది, మనకి కోన్ ఆకారంలో ఉంటుంది అది. అందులోంచి వీళ్ళు ఒక్కొక్క బాణాన్ని ఆ వెనక నుంచి తీసి ఈ విల్లుకి ఎక్కుపెట్టి ఆ బాణాలని వదులుతూ ఉంటారు. ఆ అమ్ముల పొది అంటారు దాన్ని. ఆ బాణాలుంచే ఆ కోన ఆకారంలో ఉండే ఆ దీన్ని అమ్ముల పొది అంటారు. దాన్నే తుణీరము అంటారు. ఈ తుణీరాలు మనం ఒక అందులోంచి ఒక బాణం తీసి వేయగానే, ఇప్పుడు 10 బాణాలు ఉన్నాయంటే ఒక బాణం తీసి వేయగానే ఒకటి వెళ్ళిపోతుంది, 9 ఉంటాయి, ఆ తర్వాత మరోటి మరోటి అలాగా తరిగిపోతూ ఉంటాయి. ఈ అక్షయ తుణీరం అంటే ఏంటంటే, మీరు ఎన్ని బాణాలు తీసి వేస్తున్నా తిరిగి ఆ బాణాలు ఆ ప్లేస్లో వచ్చి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఈ అక్షయ తుణీరం యొక్క ప్రత్యేకత. ఈ విధంగా క్షయము లేని తుణీరాలు అంటే ఎన్ని బాణాలు 10 తీసి వేస్తే మళ్ళీ 10 అందులో చేరిపోతూ ఉంటాయి, వీళ్ళు మళ్ళీ నింపుకోవాల్సిన అవసరం లేకుండా. ఇది అంత గొప్పది ఈ అక్షయ తుణీరం. ఇలాంటివే మనకి అక్షయ పాత్ర, పుష్పక విమానం ఇవన్నీ కూడా మనకి చాలా ఉన్నాయి పురాణాల్లో. ఈ విధంగా ఇతను ఆ యాగ మహత్యం వల్ల బంగారు రథంతో పాటు ఒక శక్తివంతమైన ధనుస్సుని, కవచాన్ని, శంఖాన్ని, అలాగే ఈ అక్షయ తుణీరాల్ని కూడా పొందుతాడు. బలగర్వితుడైన ఆ రాజు అంటే బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి ఓడించేందుకు గాను రాక్షసులందరినీ ఒక చోట చేర్చి యుద్ధానికి సంసిద్ధం చేసి అమరావతి పైన దండెత్తుతాడు. ఆ రాక్షస సేనల శంఖారావాల్ని వినడంతోటనే బృహస్పతి చెప్పిన మాటలు విని దేవతలందరూ కూడా అమరావతిని వీడి పారిపోతారు. దేవతల దుస్థితిని చూసిన సురమాత అదితి తన భర్త అయిన కశ్యప బ్రహ్మను వేడుకుంటుంది. ఈ దేవతల్ని ఓడించే ఉపాయం కానీ ఆ దేవతలకి ఓడించగలగా మహానుభావుని కానీ చూపించమని వేడుకుంటూ అప్పుడు కశ్యప బ్రహ్మ అదితికి వయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్రతాన్ని ఆమె ఫాల్గుణ మాసం శుక్లపక్ష పాడ్యము నుంచి 12 రోజులు హరిని పూజిస్తూ ఆ వ్రతాన్ని చేసి భర్తను చేరగానే భగవదంశంతో శ్రావణ ద్వాదశి నాడు శ్రోణి అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఒక మంచి లగ్నంలోనే ఒక మంచి ముహూర్తాన్ని అంటే గ్రహాలన్నీ కూడా ఒక మంచి స్థితిలో ఉంటూ ఉండగా ఆ కశ్యప బ్రహ్మకి ఈ అదితికి పుత్రుడిగా వామనుడు జన్మిస్తాడు. వామనుడు జన్మించినప్పుడు 4 చేతులతోటి జన్మిస్తాడు. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, 4 చేతిలో కమలం కలిగి ఉన్న వామనుడు పట్టు పీతాంబరాలతోనే సకల ఆభరణ భూషితుడై జన్మిస్తాడు. ఆ తర్వాత ఈ విధంగా తను గనక ఉంటే తను విష్ణుమూర్తి అని అవతారం అని అందరికీ తెలిసిపోతుంది కనుక ఉపనయన సమయంలో కపట రూపంలోకి మారి, అంటే మారు రూపంలోకి మారి పొట్టిగా మరుగుజ్జులాగా మారిపోయి వామనుడిగా అందరికీ కూడా కనిపిస్తాడు. ఈ వామనుడు తల్లి ఇంటి పనుల కోసం బావి నుండి నీటిని తీసుకోవడానికి వెళ్తుంటే ఈ జనులందరూ కూడా అతన్ని చూసి గుసగుసలు పోతూ అందరూ కూడా ఒకళ్ళు చూసి ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఎవరి పొట్టి బాలుడు? శివుడా, హర, బ్రహ్మ లేక సూర్యుడా, అగ్ని, ఎవరి బ్రహ్మచారి అని ఆశ్చర్యం పడుతూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకుంటూ కొందరు అందరిలో వాళ్ళతో వాళ్ళే చెప్పుకోవడం మొదలు పెడతారు. ఈ విధంగా వాళ్ళలో వాళ్ళే గోష్ఠిలో పాల్గొంటూ వీళ్ళ ఈ అందరూ ఎవరు చేరినా కూడా ఈ బాలుడి గురించే మాటలు అన్నమాట. ఈ బాలుడు మాత్రం అందరితోటి చక్కగా మాట్లాడుతూ, తర్కించుచూ, ముచ్చట్లాడుతూ, నవ్వుతూ, అన్ని రకాలుగా అందరికీ సమాధానాలు చక్కగా చెప్తూ, అందరితో అందరికీ వినోదాన్ని పంచుతూ, తన చిట్టి చిట్టి కాళ్ళతోటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ, చక్కగా పరుగులు తీస్తూ, ఈ విధంగా అతడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి ఈ దానం ఇస్తున్నాడని తెలుసుకున్న వామనుడు ఆ రాజుని సమీపించి ఈ విధంగా ఆ రాజుకి దీవించాడట. అంటే ఓ మహారాజు దగ్గరికి ఒక బ్రాహ్మడు వెళ్ళినప్పుడు ముందుగా అతన్ని దీవిస్తాడు. అదే ఇతను కూడా చేశాడు. అయితే శత్రువు కదా, ఎందుకు దీవించాడు అంటే, శత్రువైనా సరే దానం అడగడానికి వెళ్ళాడు, అది ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు కనుక ముందుగా మంగళకరంగా దీవించడం అనేది అక్కడ అతడి కర్తవ్యం కనుక దీవించాడు. స్వస్తి జగత్రయీ భావన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్రసుత మంగళాత్వ విధాన విహర్తకు, దానవలోక భర్తకు అని స్వస్తి అని దీవించాట. బలి అతన్ని సముచితంగా ఆదరించి గౌరవించి పడుగా, ఎవరు నీవు, నీకేం కావాలనో కోరుకోమన్నట. ఇంకా మనం ఈ వామనావతారం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ ఈ కార్యక్రమంలో వామనావతారం గురించి చెప్పుకుందాము. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
పలకరించితేని ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో.
ఉలికి పాటుతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావో, కాదు పొమ్మంటే ఏమవుతావో.
ఒయలు చూసి మురిసిపోదును, ఇలుగు బయట నీడలోన పరవశించును. మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును, ఇలుగు బయట నీడలోన పరవశించును.
పై పౌవళింతును,
కదలనీయను.
పలకరించితేని ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. కలుసుకొందును దొంగనై దూరవలపు దోచుకొందును, కలలనైన నిన్ను నేను కలుసుకొందును దొంగనై దూరవలపు దోచుకొందును. పలకరించితేని ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనవేస్తే ఏమవుతావు.
ఉలికి పాటతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు కొమ్మంటే ఏమవుతావు.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా తన దగ్గరికి వచ్చిన వామనుణ్ణి బలి చాలా సాదరంగా ఆహ్వానించి గౌరవించి, వడుగా నువ్వెవ్వరువి, నీకేం కావాలో కోరుకోమనగానే అతను, నేను ఒంటరివాణ్ణి, నాకు ఏం కావాలి, నాకు మూడు అడుగుల నేల ఇవ్వు చాలు, అయినా నువ్వు అడగమన్నావు కనుక అడిగి తిని, నా అంతటి నేను అడగలేదు సుమా, నువ్వు కోరుకోమని అడిగావు కనుకనే అడుగుతున్నాను అని చెప్పేసి అడగగానే, ఈ వామనుణ్ణి విష్ణువు యొక్క అవతారంగా గుర్తించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని అతను అడిగిన దానం ఇవ్వద్దు అని చెప్పి వారిస్తాడు. అప్పుడు బలి గురువుకు వినయంగా నమస్కరించి, స్వామి నేను ఆడిన మాట తప్పను, తప్పకుండా ఇస్తాను, ఇచ్చే తీరుతాను అనేసి చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు, ఆడిన మాట తప్పితే నీకు పాపం వస్తుందని చెప్తా, అందుకని ఆడిన మాట తప్పనని అంటున్నావేమో, నువ్వు గనక అతను అడిగిన మూడు అడుగుల నేల ఇచ్చినట్లయితే నీకున్న సర్వస్వం కూడా కోల్పోతావు. అంతేకాక ఈ విధంగా పెద్దలు చెప్తారు, వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్త మానభంగమందు, జగిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు తప్పులేదు అనేసి అంటాడు. అంటే ఆడవారికి ఆపద కలిగినప్పుడు, వివాహాలు జరిపించే సమయంలోనే, అంటే వివాహాలు కుదిరేటప్పుడు ప్రాణానికి కానీ, ధనానికి కానీ, మానానికి కానీ భంగం అంటే ఆపద ఎదురైనప్పుడు, అలాగే గోవుల రక్షణకి, ఆ తర్వాత తమ ఆత్మరక్షణ కోసం తప్పు ఒకవేళ తప్పు మాట్లాడవచ్చు లేదా అబద్ధం చెప్పొచ్చు, ఇందులో ఏ విధమైన తప్పు కూడా లేదు, ఇది పాపం కాదు అని చెప్పేసి శుక్రాచార్యుడు వివరిస్తాడు. దానికి బలిచక్రవర్తి ఈ విధంగా సమాధానం చెప్తాడు. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని పొందిరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే శిబిలాంటి దాతల పేరు ఈనాటికి స్థిర కదా భార్గవ. ఏ ఎంతోమంది రాజులు రాజ్యాలు పరిపాలించారు, ఎంతోమంది రాజులు అయ్యారు, వాళ్ళందరూ కూడా ఎంతో గర్వంతో ఈ రాజ్యమంతా నాదే, ఈ రాజ్యానికి ప్రభువు నేనే అని అనుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడేరి వారికి ఉన్న రాజ్యాలు కానీ ఆ సంపదను కానీ మూట కట్టుకొని వెళ్ళిపోయారా వెళ్ళేటప్పుడు? ఈ భూమి మీద వాళ్ళ పేరైనా మిగిలిందా కనీసం? ఇలాగ ఆడిన మాట తప్పకుండా చెప్పిన మాట మీద నిలబడే వాళ్ళకి, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే వాళ్ళకే కదా మంచి పేరు ఉంటుంది. మనుషులు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పేరు శాశ్వతం కదా, వీళ్ళే కీర్తిశేషులు అంటారు వీళ్ళనే. కనుక నేను ఎప్పటికీ కూడా నిజంగా నా సర్వస్వం పోయినా కూడా నేను ఆడిన మాట తప్పను అని చెప్పి ఆ శుక్రాచార్యుడికి సమాధానం చెప్పి ఈ దానానికి సిద్ధపడంగానే శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చి ఆ బలిచక్రవర్తిని పదవీభ్రష్టుడివి కమ్మని శపిస్తాడు. అయినప్పటికీ తన గురువు దాన్ని శపించినప్పటికీ కూడా బలిచక్రవర్తి ఆ వామనుడి యొక్క పాదాల్ని కడిగి త్రిపాదధరణిం దాస్యామి అని అంటూ నీటిధారను విడుస్తాడు. అంటే మూడు అడుగుల నేలని నేను నీకు దానం ఇస్తున్నాను అని చెప్తూ మనం ఏదైనా దానం ఇచ్చేటప్పుడు విధిగా నీటి ధారని వదులుతాము. కన్యాదానం అప్పుడు కూడా నీళ్లు పోసి కాళ్ళు కడగడం వెనక ఉండే పరమార్థం అదే. అప్పుడు ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే ఆ నీటి ధార రాకుండా ఉండడం కోసం ఆ నీటిని బలిచక్రవర్తి నీటిని వదులుతున్న కలసంలోకి వెళ్ళి ఆ ధారని వదిలే కన్నానికి అడ్డం పడతాడు సూక్ష్మరూపంలో. ఇది వామనుడు గమనించి శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలోనే ఆ కలసంలోకి దూరి ఆ ధారకు అడ్డుపడుతున్నది శుక్రాచార్యుడే అని చెప్పేసి గమనించి వెంటనే తన కుశాగ్రంతో కలస రంధ్రాన్ని పొడుస్తాడు. కుశం అంటే దర్భం అండి, అగ్రము అంటే దాని మొన. కుశ అంటే దర్భలు చాలా షార్ప్గా ఉంటాయి, మనం కొంచెం ఏమాత్రం ఏమర్చి ఉన్నా కూడా చేతిని కోసేస్తాయి. అవి చేతినే కాదు, మనం వేటినైనా సరే సర్రను కోసేసే ఇది అంత షార్ప్నెస్ వాటికి ఉంటుంది ఆ దర్భలకి. ఆ దర్భలతోని ఇతను ఆ కన్నుని పొడవగానే ఆ దర్భ మొనతోటి ఆ రంధ్రంలో గుచ్చగానే అది శుక్రాచార్యుడి కంటికి తగులుతుంది. అప్పుడు శుక్రాచార్యుడు ఆ కన్ను పోయి ఏకనేత్రుడయ్యాడు. మనం పాత సినిమాల్లో చూసినట్టయితే శుక్రాచార్యుడు ఒక కన్ను లేనట్టుగా ఆ క్యారెక్టర్కి ఒక్కొక్క కన్నుటి అంతటికి కూడా నల్ల రంగు పూసేసి చూపిస్తారు. కన్ను లేకపోవడం అంటే అక్కడ అసలు కన్ను పూర్తిగా లేదు, పూర్తిగా అక్కడ చర్మం ఉంది అని కాదు, కన్ను ఉండేది ఇతను వామనుడు దర్భతో పడవడం వల్ల ఆ కన్ను గుడ్డిదయ్యింది. అతనికి కన్ను ఉంది, కాకపోతే ఆ కన్ను కనపడదు అంతే, రెండు కళ్ళు ఉన్నట్టు చూపించవచ్చు, ఒక కంటితోనే చూస్తాడు అతను. కనుక ఇది మనకేంటంటే అన్యాపదేశంగా వాళ్ళు మనకి ఇతను ఏకకంటి వాడు అని చెప్పడం కోసం వాళ్ళు మనకి ఆ విధంగా కొంచెం నాటకీయతను జోడించి చెప్పారే తప్ప శుక్రాచార్యుడు రెండు కళ్ళు లేవు అని కాదు, ఒక కన్ను కనపడదు అప్పటి నుంచి. ఇది చూసి ఈ బలిచక్రవర్తి నవ్వుకున్నట్ట, పుట్టే నేర్చుకున్నాడా, పుట్టక ముందు నుంచే ఇంత బుద్ధులు ఉన్నాయి కానీ ఈ పొట్టివాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి అంటే ఈ పొట్టి బ్రాహ్మడికి అనేసి నవ్వుకుంటూనే ముచ్చట పడి అతన్ని చూసి నవ్వుకుంటూనే మూడు అడుగుల నేలని కూడా అతనికి దానం ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా బలి దానం ఇచ్చాక విష్ణుమూర్తి వామనావతారంలో ఏం చేశాడంటే అలా ధారాపరిగ్రహం చేసి ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై నంతే నంతై తోయద మండలాగ్రమును కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికి అంతయ్య ధ్రువునిపైనంతై మహార్వాటిపైనంతై బ్రహ్మాండం సంవర్తియై సత్య పదోన్నతుడై విష్ణువునకు ఈ విధంగా సూర్యుడి విష్ణుకి సూర్యుడు ఈ విధంగా ఎలా గోచరించాడయ్యా అంటే ఈ సూర్యబింబము మొదట అతని తల మీద గొడుగులాగా ఉందట. అప్పుడు ఇతను మరికొంచెం పెరగగానే శిరోరత్నంలాగా మారిందట. అంటే గొడుగు ఇంకొంచెం హైట్లో ఉంటుంది, శిరోరత్నం అనగానే మన శిరస్సుకి మీదనే జస్ట్ తలకి ఆనించి ఉంటుంది కనుక ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత శిరోరత్నం మించి కూడా కిందకి దిగి చెవికి కొండలంలాగా మెరిసిందట. ఆ తర్వాత మెడలోని ఆభరణంలాగా మారిందంట. అంటే సూర్యమండలం కన్నా ఇంతింత ఇంతింత పెరుగుతుంటా ఆ సూర్యభగవానుడు ఈయనకి ఏ ఆభరణాల్లాగా మారాడో మనకి ఆ భాగవతంలో పోతన గారు వర్ణించిన వర్ణన ఇది, చాలా చక్కగా వర్ణించారు. అందుకనే మీకు కూడా చెప్దామని చిన్న తాపత్రయం. ఇది ఈ విధంగా శిరోరత్నం అయిన తర్వాత చెవి కుండలంగా మారాడట. ఆ తర్వాత మెడలోని ఆభరణంగా మారాడట. ఆ తర్వాత బంగారు కేయూరం అంటే భుజానికి పెట్టుకునేది, ఆ తర్వాత కంకణంగా మారాడట చేతికి పెట్టుకునేది, ఆ తర్వాత నడుముకు పెట్టుకునే వడ్డాణపు గంటగా మారాడట. ఆ తర్వాత నూపుర ప్రవరమై మారాడట. నూపురం ప్రవరం అంటే కాలికి వేసుకునే ఆభరణం. చివరికి పాదపీఠంలాగా మారి ఈ విధంగా సూర్యుడు మారగా ఈ వటుడు బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయాడట. ఈ విధంగా బమ్మెరపోతన గారు భాగవతంలోని తన పద్యరచనలో ఈ వటుడు గురించి చాలా అద్భుతంగా వివరించారు. మన వామనుడి యొక్క మరికొన్ని వివరాలని విశేషాలని, అవతారం యొక్క వివరాలని విశేషాలని తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
Thank you. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టేటి ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా వామనుడు తనకు తానుగా అలాగ పెరిగిపోతూ ఆ పెరగడంలో సాక్షాత్తు ఆ సూర్యుడే అతడికి ఆ ఆభరణాలుగా ముందుగా శిరస్సుకి పైన గొడుగులాగా, ఆ తర్వాత శిరోభూషణంలాగా, ఆ తర్వాత చెవికి కుండలంలాగా, ఆ తర్వాత మెడలోని ఆభరణంలాగా, తర్వాత భుజానికి కేయూరంలాగా, తర్వాత చేతికి కంకణంలాగా, ఆ తర్వాత వడ్డాణపు ఘంటమై, తర్వాత నూపుర ప్రవరం అంటే పాదానికి పెట్టుకునే ఆభరణంలాగా, చివరకు పాదపీఠంలాగా మారిపోగా బ్రహ్మాండం మొత్తం నిండిపోగానే ఒక పాదంతో భూమిని మరొక పాదంతో దేవలోకాన్ని నిరోధించి ఈ జగాన్ని మొత్తాన్ని అన్ని జగాల్ని కూడా దాటుకొని వెళ్ళిపోయిన ఆ త్రివిక్రముడు మరలా చిన్నపిల్లాడుగా వామన రూపంలోకి వచ్చేసి నా మూడో పాదానికి స్థలాన్ని చూపమని అడగంగానే అప్పుడు ఈ బలిచక్రవర్తి వినయంతో నీ మూడో పాదాన్ని నా శిరస్సు మీద ఉంచమని వేడుకోగానే అందుకు సమ్మతించిన ఈ వామనుడు బలిని ఆశీర్వదించి ప్రహ్లాదునితో సుతల లోకానికి పంపి తానే ఆ లోకానికి ద్వారపాలకుడుగా మారాడు. బలినడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రుడికి ఇచ్చి సంతోషపరిచాడు శ్రీహరి. అంటే ఇక్కడ ఇంద్రుడు శ్రీహరికి సోదరుడు ఎలాగా అంటే అదితి దేవతలందరికీ కూడా తల్లి. మరి ఈ వామనుడు కూడా అదితి గర్భాన పుట్టాడు కనుక ఇక్కడ ఇంద్రుడికి సోదరుడుగా మారాడు శ్రీహరి. అయితే ఈ బలిచక్రవర్తి ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు? బలిచక్రవర్తి మనకి పురాణాల ప్రకారం చూస్తే మహావిష్ణు భక్తుడు. అతను విష్ణు భక్తికి సాటే లేదు. అతనికి ఈ గొప్ప విష్ణు భక్తుడుగా పేరొందిన ప్రహ్లాదుడికి సాక్షాత్తు మనవడే ఈ బలిచక్రవర్తి. అంటే ప్రహ్లాదుడి కొడుకుకి కొడుకు బలిచక్రవర్తి. అంత విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడికి మనవడైనటువంటి బలిచక్రవర్తి కూడా విష్ణువుకి మహాభక్తుడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే చేసిన తప్పు ఏంటంటే యజ్ఞయాగాదులు చేసినప్పుడు హవిస్సుల్ని మంటల్లో వేయడం అనేది మనకి జరిగే పనే సమిధలుగా. అయితే ఇతను తను సమర్పించే సమిధలన్నిటినీ కూడా విష్ణువుకే ఇమ్మంటాడు, వేరే దేవతలు ఎవరికీ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని శాసిస్తాడు. అప్పుడు ఈ దేవతలందరూ వాళ్ళకి ఆహారము మనం సమర్పించే ఈ హవిస్సులు సమిధలే కనుక అవి లేక వాళ్ళు ఆకలితో నకనకలాడిపోతూ ఉండగానే అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఆకలితోటి నకనకలాడిపోతూ ఆ బాధని భరించలేకపోతారు. అప్పుడు ఈ వీళ్ళ తల్లి అయినటువంటి ఈవిడ బాధపడే అదితి తన పిల్లలు ఆ బాధని చూడలేక అది భర్తకి చెప్పుకుంటుంది. అప్పుడు ఈ భర్త శ్రీహరిని ప్రార్థించి దీనికి ఉపాయం చెప్పమనగానే అప్పుడు శ్రీహరి అవతారం, ఎప్పుడైతే పాపాలు పెరుగుతాయో భూమి మీద అప్పుడల్లా విష్ణుమూర్తి అవతారాలు దాల్చి అంటే పాలించేది విష్ణుమూర్తే కనుక అవతారాలు విష్ణుమూర్తే ఎత్తుతాడు. వేరే మనకి బ్రహ్మ సృష్టికర్త శివుడు లయకారకుడు, పరిపాలించేది విష్ణుమూర్తి. అంటే తప్పు చేసిన వాళ్ళని దండించి దారిలో పెట్టడం, ఒప్పు చేసిన వాళ్ళని ఇది చేయడము, వాళ్ళకి మంచి చేయడము మన ఒక తండ్రిగా అతను చెయ్యవలసిన కర్తవ్యం కనుక ఎప్పుడైతే పాపాలు పెచ్చుమీరతాయో భూలోకంలో, అప్పుడు విష్ణుమూర్తి ఆ పాప పరిహారానికి అంటే ఆ పాపాత్ములను అందరినీ కూడా శిక్షించడానికి కూడా తిరిగి ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టడానికి అవతారాలు దాలుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ వామన అవతారంలో బలిచక్రవర్తి మిగిలిన దేవతలకి హవిస్సులు సమిధలు అందకుండా తనకే ఇస్తున్నాడు కదా, మరైనా సరే ఎందుకు శిక్షించడానికి వచ్చాడు అంటే తనకిచ్చినప్పటికీ కూడా అందరూ తన బిడ్డలే. దానవులు కూడా వాళ్ళు క్రూర కర్మలు చెయ్యబట్టి విష్ణువుకి విష్ణువుని ద్వేషించబట్టి విష్ణువుకి శత్రువులుగా మారారు తప్ప దేవతలందరూ కూడా విష్ణువు భక్తులే, విష్ణువుకి బిడ్డలే. మరి తన బిడ్డల కడుపు మార్చి తనకి అన్నం పెడితే ఏ తల్లైనా తట్టుకోగలదా? అందుకనే విష్ణుమూర్తి కూడా ఇది తనకే ఇస్తున్నప్పటికీ మిగిలిన వాళ్ళ కడుపు కాల్చి తనకి పెట్టడాన్ని అతను భరించలేక ఈ విధంగా అవతారం ఎత్తి అప్పటికి తన భక్తుడు కనుకనే అందరిలాగా అతన్ని చంపకుండా పాతాళంలోకి తొక్కేసి, పాతాళంలో యజ్ఞయాగాదులు ఉండవు, అక్కడ అతన్ని రాజును చేసి తన భక్తుడికి తను చేసిన అన్యాయాన్ని తిరిగి సవరించుకునేందుకు గాను తానే వరాహావతారంలో ఆ భక్తుడి రాజ్యానికి తానే కాపలాదారుగా మారాడు. అది విష్ణుమూర్తి ఒక భక్తుడికి ఇచ్చే విలువ, ఒక భక్తుడి పట్ల అతను చూపించే గొప్ప కరుణ. అది తానే అతని రాజ్యానికి కాపలాదారుగా ఉండడం అంటే ఒక దేవుడు సామాన్యమైన విషయం కాదు. అందులోనూ సాక్షాత్తు ప్రహ్లాదుడు మనవడు ఇతడు. కనుకనే విష్ణుమూర్తికి ప్రహ్లాదుడు అన్న ఇతనన్న కూడా అవాజ్యమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. ఈ బలిచక్రవర్తికి ఎప్పుడైతే శుక్రాచార్యుడు వచ్చింది విష్ణుమూర్తే అని చెప్తాడో అతను అంటాడు, సాక్షాత్తు విష్ణుమూర్తే నన్ను దానం అడగడానికి వస్తే అందరికీ పెట్టేదే అతను, అందరికీ ఇచ్చేదే తను, నేను విష్ణు భక్తుడిని, అటువంటి నా కోసం విష్ణుమూర్తే దానం అడగడానికి వస్తే వేరేవాడైతేనే ఇస్తాను కదా, అలాంటిది నేను సేవించే ప్రభువు, నేను సేవించే దేవుడే నన్ను వచ్చి దానం అడుగుతా, అంతకన్నా నాకు గొప్పతనం ఇంకేంటి, ఆ మహానుభావుడికి దానం ఇవ్వడం కన్నా ఇంకేంటి నాకు జన్మకు సార్థకత అని చెప్పి అతను విష్ణుమూర్తి అని తెలిసే అతని పాదాన్ని కడిగి దానం ఇచ్చిన తర్వాత భార్యతో కలిసి ఆ పాదాన్ని శిరస్సు మీద పెట్టమని ఎంతో వినయంగా అడుగుతాడు. ఇతను కూడా అంతే సంతోషంగా కారణం ఆ పరమాత్ముడి పాదం తన తల మీద ఉండడం కన్నా అంతకన్నా గొప్పతనం ఇంకేం కావాలి ఒక మానవ పుట్టక పుట్టిన ఒక రాజుకి. ఈ విధంగా అతను ఆ వామనావతారం యొక్క అతని యొక్క దీనికి పరిసమాప్తికి దోహదపడి అంతా తెలిసి చక్కగా అవతార పరిసమాప్తికి తన వంతుగా తను సహాయపడ్డాడనే అనుకోవాలి మనం. ఈ విధంగా అందుకే ఆనాటి నుంచి ఈనాటికి దానాల పేర్లు ఎవరంటే కర్ణుడు, బలి, సిబి వీళ్ళ ముగ్గురు పేర్లే మనం చెప్తాం ఈనాటికి కూడా. దానకర్ణుడు బలిచక్రవర్తి, దానంలో బలిచక్రవర్తి అంతటి వాడు, శిబి చక్రవర్తి అంతటి వాడు వీళ్ళు. కనుకనే ఎంతమంది రాజులు వచ్చిపోయినా వీళ్ళ ముగ్గురు పేర్లు సత్యవాక్కు చెప్పిన వాళ్ళలో హరిశ్చంద్రుడు పేరు, వీళ్ళ పేర్లు మనకి మిగిలిపోయాయి. ఈ విధంగా మనం చైత్రమాసంలో వామన ద్వాదశి జరుపుకుంటాము. ఆ తర్వాత చైత్రమాసంలో వచ్చే మరొక పర్వదినం మహావీర జయంతి. ఇది చైత్ర శుద్ధ త్రయోదశి నాడు వస్తుందండి. ఈ మహావీర జయంతి దేనికి చేసుకుంటారు అంటే సాధారణంగా ఇది జైనులు చేసుకునే పండుగ. అహింసను బోధించి జైనమత ప్రచారకుడు వర్తమాన మహావీరుడు జయంతిని ప్రతి సంవత్సరము చైత్రమాసంలో ఘనంగా జరుపుకుంటారు. బీహార్లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీస్తుపూర్వం 599 సంవత్సరంలో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుకు రాణి త్రిశలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. అల్లారు ముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులు 28వ ఏట మరణించారు. యశోధరను వివాహమాడి ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36వ ఏటే సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు 12 ఏళ్లపాటు తపస్సు చేసి మహావీరుడిగా జైనమత ప్రచారకుడయ్యాడు. అప్పటికే జైనమతానికి 23 మంది తీర్థంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగుచూశాయి. 32 ఏళ్లపాటు అహింసాధర్మముతో మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72వ ఏట మరణించారు. ఈ విధంగా జైనులందరూ కూడా, ఇది హిందూ పండుగ కానప్పటికీ కూడా చైత్రమాసంలోనే వస్తుంది కనుక, ఈ అహింసని బోధించిన మహావీరుడికి సంబంధించిన పండుగ కనుక దీని గురించి కూడా నేను ప్రస్తావించడం జరిగింది. ఇవండి చైత్రమాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, చైత్రమాసం యొక్క విశిష్టత. మరో వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు మరి, నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. April 11, 2019 ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.